మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా వారి విజయం మీదే కార్యక్రమానికి మీ అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రాయపెద్ది వివేకానంద్. ఇవాళ్టి కార్యక్రమంలో మనం కొన్ని ఆసక్తికరమైన అంశాలని తెలుసుకొని మన వ్యక్తిత్వ వికాసానికి మరింత పదును పెట్టుకుందాం. సో ఇవాళ్టి కార్యక్రమంలో మనం తెలుసుకునే అంశాలు అనేక చిన్న చిన్న అంశాలు, చిన్ని కథలు, అదేవిధంగా వాటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, ఇవన్నీ కూడా సరదాగా మనము మాట్లాడుకుందాం. ముందుగా సింపతి, ఎంపతి అనే రెండు పదాల గురించి మాట్లాడుకుందామండి. ఇదేంటండి సింపతి? మాకు తెలుసు, ఈ ఎంపతి ఏంటి అని కొంతమంది కనుబొమ్మలు ఎగరేయవచ్చు. సింపతి అంటే ఏమిటి? అది ఎలాగో తెలుసు, జాలి పడటం, ఒకరిని చూసి సానుభూతి చూపించటం, దయ చూపించటం, ఇవన్నీ కూడా సింపతి కిందకి వస్తాయి. ఎవరైనా ఇబ్బందుల్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అరే రే పాపం ఇలా అయిందే అనుకుంటాం. ఎవరైనా ఎండలో చెప్పులకు అదే కాళ్లకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని చూసి మనం జాలి పడతాం. సో ఇవన్నీ కూడా సింపతి అని చెప్పచ్చు. మరి ఈ ఎంపతి అంటే ఏమిటి అంటే, దీన్ని తెలుగులో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే సహ అనుభూతి అని చెప్పచ్చండి. అంటే సింపతి అంటే సానుభూతి. అలాంటి పక్షంలో ఈ ఎంపతి అనే పదానికి తెలుగులో సహ అనుభూతి అదేంటండి అంటే, ఎదుటి వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నాడు ఒక ప్రత్యేక సందర్భంలో, ఒక కష్టంలో, ఒక ఇబ్బందిలో ఒక వ్యక్తి ఏ విధంగా అయితే బాధపడుతున్నాడో, సరిగ్గా అతనున్న స్థితిలోకి మానసికంగా మనం వెళ్ళి అతని కోణంలోనే ఆ బాధని మనం కూడా మానసికంగా అనుభవించి ఆ సమయంలో అతడు ఏ విధమైనటువంటి సహాయం ఎదుటి వారి నుంచి కోరుకుంటున్నాడో ఆ సహాయాన్ని మనకై మనమే అతనికి అందించేలాంటి ఆ మానసిక స్థితిని మనం పొందటమే సహ అనుభూతి. ఎంత చక్కటి భావన చూడండి ఈ సహ అనుభూతి అనేది. సాధారణంగా మనం ఎదుటి వారి పట్ల దయ చూపిస్తాం, జాలి చూపిస్తాం, అయ్యో అని చెప్పేసి అనుకుంటాం. ఇవన్నీ సహజంగా జరిగే పరిణామాలే. కానీ వారికి ఏది కావాలో అది మనము మన చర్య ద్వారా, మన చర్య అంటే మన పని, మనం వాళ్ళు ఏదైతే ఆశిస్తారో మనము మన చర్య ద్వారా వాళ్ళకి మనం అందజేయగలగటమే ఈ ఎంపతి యొక్క ప్రధాన లక్షణం అండి. సో దీన్ని సాఫ్ట్ స్కిల్స్లో ఒక ప్రధాన లక్షణంగా చెప్పుకుంటూ ఉంటాం. ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనకు తెలిసిందే కదా, అంటే ఎదుటి వారికి అర్థమయ్యేలాగా మనలోని భావాల్ని ఎదుటి వారికి మనము పంచటమే కమ్యూనికేషన్. ఇది స్కిల్ ఎప్పుడవుతుంది అంటే, ఈ కమ్యూనికేషన్ అనేది స్కిల్గా ఎప్పుడయ్యా మారుతుంది అంటే, ఈ ఎంపతి అనే దాన్ని మనము సాధన చేస్తే మనము ఈ కమ్యూనికేషన్ను స్కిల్గా మనం సాధన చేయవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, మన భావాన్ని ఎదుటి వాళ్ళకి చెబుతున్నాం, కానీ అది వారికి అర్థమయ్యిందా, అర్థం అవ్వాల్సిన విధంగా అర్థమయ్యిందా, మనం చెప్పే భావన వాళ్ళకి ఆనందాన్ని కలగజేస్తుందా, ఇవన్నీ కూడా మనం ఆలోచించాం చాలా సాధారణంగా. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఎదుటి వారి కోణంలో ఆ వారి స్థానంలోకి మనం వెళ్ళి ఇదే మాటల్ని నేను వింటే, నాకెవరైనా ఇవే మాటలు చెప్తే నాకు ఇవి అర్థమవుతున్నాయా అనే రకంగా మనము ఆలోచించగలగటమే ఎంపతి, లేదా దీన్ని థింకింగ్ ఇన్ ద షూస్ ఆఫ్ అదర్స్ అని చెప్పేసి కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సర్వసాధారణంగా మనకు తెలిసిందే, మనకు మా మిత్రులు లేదా బంధువులు వచ్చి వాళ్ళ ఊరు నుంచి వచ్చి మీ ఇంటికి అడ్రస్ చెప్పు, మేము బస్ స్టాండ్లోనూ లేదా పలానా రైల్వే స్టేషన్లో ఉన్నాము అని చెప్తారు. మనము వారికి అడ్రస్ కూడా చెప్తాం. అంటే ఇప్పట్లో అంటే ఈ నావిగేషన్ సిస్టమ్ వచ్చింది, మనము లొకేషన్ మ్యాప్ గూగుల్లో పంపించేస్తాం, వాట్సాప్లో వాళ్ళు అందుకొని వచ్చేస్తారండి అని మనం అనొచ్చు. కానీ ఇక్కడ అడ్రస్ అందించటం, అడ్రస్ను వెతుక్కుంటూ రావటం అనేది ఒక ఉదాహరణగా నేను చెప్తున్నా మీకు సులభంగా అర్థమయ్యేదానికి. సాధారణంగా మనము మనకు తోచిన కోణంలోనే మనము అడ్రస్ చెప్పేస్తాం. అది ఇలా వచ్చేసాయి, ఇక్కడ పలానా బిల్డింగ్ ఉంటుంది, ఆ తర్వాత పలానా ఆఫీసు, తర్వాత ఇలాగ వచ్చేసాయి, కుడి పక్కన తిరుగు, ఎడం పక్కన తిరుగు అని చెప్తాం. కానీ ఇక్కడ ఆలోచించండి, వారికి ఆ చిరునామా చెప్పే టైంలో మనము కేవలం మన కోణంలో మాత్రమే ఆలోచిస్తున్నాం. ఆ ఎదుటి వ్యక్తికి మనం చెప్పేది అర్థమయ్యిందా లేదా అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోకపోవచ్చు ఒక్కొక్కసారి. సో కాబట్టి ఎంపతి అనే కోణంలో మనము ఈ మొత్తం సిచ్యువేషన్ని ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే, మనం మొదటగా అడిగి కనుక్కోవాల్సింది వాళ్ళను, మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే, రైల్వే స్టేషన్లో ఉన్నారు, రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చారు. ఓకే, మీ కుడి పక్కన ఏం కనిపిస్తుంది, ఎడం పక్కన ఏం కనిపిస్తుంది, మీరు ఏ దిశగా ఉన్నారు, ఎటువైపు వెళ్తున్నారు, రోడ్డుకి కుడివైపు ఉన్నారా, మెయిన్ రోడ్డుకి ఎడం వైపు ఉన్నారా, ఈ విధంగా మనం వాళ్ళ స్థానంలో మనల్ని మనము ఊహించుకోవడంతో మనం వారికి అడ్రస్ చెప్పడంలో మనం వాళ్ళ కోణంలో ఆలోచించటం అనేది ప్రారంభం అయిందన్నమాట. ఇదే ఎంపతి అంటేనండి. ఆ తర్వాత వాళ్ళకి అర్థమయ్యే కోణంలో మనము, ఓకే ఇప్పుడు మీరు పలానా దగ్గర ఉన్నారు కదా, ఓకే మీ ఎడం పక్కన చూస్తే పలానా బిల్డింగు, కుడి పక్కన చూస్తూ ఉంటే పలానా బిల్డింగ్ ఉన్నాయి కదా, సరే మీరు ఇప్పుడు కాస్త నేరుగా వచ్చేస్తే మీ ఎడం పక్కన ఈ పలానా బిల్డింగ్ ఉంటుంది, అక్కడ మలుపు తీసుకోండి. ఈ విధంగా చూడండి, వాళ్ళ కోణంలో మనము ఆలోచించటం ప్రారంభించి మాట్లాడటం ప్రారంభించడం చేయగానే వాళ్ళకి ఎంత సాంత్వన లభిస్తుంది. సో ఇది ఒక అడ్రస్ విషయంలో మాత్రమే కాదండి, జీవితంలో ప్రతి అడుగులో కూడా ఈ ఎంపతి అనేది మనము సాధన చేస్తే మన వల్ల ఇతరులకు సమాజానికి కూడా ఎంతో రిలీఫ్ లభిస్తుంది. లేదు అంటే ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. సమాజంలో ఈ ఘర్షణ పూరితమైన వాతావరణానికి ప్రధానమైన కారణాలలో ల్యాక్ ఆఫ్ ఎంపతి అనేది కూడా ఒకటి అండి. అంటే ఎదుటి వారి కోణంలో మనం ఆలోచించలేకపోవటం, మన కోణంలోనే మనం ఆలోచించటం, మన కోణంలోనే పరిస్థితులను విశ్లేషించటం, ఇది మానేసి మనం ఎదుటి వారి కోణంలో ఆలోచించటం మొదలు పెడుతూ వారికి అనుకూలమైనటువంటి భావనలతో, వారికి అనుకూలమైనటువంటి, అనుకూలము అంటే వాళ్ళకి అర్థమయ్యే విధమైనటువంటి భావనలతో మనము మాట్లాడటం ఎప్పుడైతే ప్రారంభం చేస్తామో, సమస్యలు అనేవి చాలా మటుకు పరిష్కారం అవుతాయి. సో దీనికి ఒక చిన్న సంఘటన చెప్తానండి. ఎదుటివారు కూడా మనతో సహకరించాలి కదా అని చెప్పేసేదానికి ఇది చెప్తున్నా. ఇలాగే ఒక సంవత్సరం క్రితం ఒక కళ్యాణ మండపంలో ఉన్నాను, స్నేహితుడి దగ్గర బంధువులది పెళ్ళి ఉంటే వెళ్ళాము. ఆ తర్వాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఆ కళ్యాణ మండపానికి రావాల్సిన అతిథులు, మేము పలానా దగ్గర ఉన్నాము, ఎలా రావాలి, కళ్యాణ మండపం ఎక్కడ ఉంది, ఎట్లా అని చెప్పేసి నేను ఒక ఫోన్ కాల్ అందుకున్నా వాళ్ళకి సహాయం చేసే ఉద్దేశంతో. నాదైనా బాగానే ఉంది కదా, మొదట వాళ్ళని అడిగాను మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అని. అవతల ఉన్న ఆయన ఎవరో చాదస్తపు పెద్ద మనిషి, 60 వయసు దాటింది ఆయనకి, ఇప్పటికీ గుర్తుందండి నాకు ఆ సంఘటన, అందుకే నవ్వుతున్నాను. ఆయనకి అప్పటికే వెదకి వేసారిపోయినట్టున్నాడు. నేను ఈ విధంగా ప్రశ్నించేప్పటికీ ఆయనకు చిర్రెత్తుకొచ్చింది, నేను ఎక్కడంటే నీకెందుకయ్యా, కళ్యాణ మండపం ఎక్కడుందో చెప్పు మొదట అని చెప్పేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు అనమాట. ఇలా జరుగుతుంటాయండి. కానీ మనము ఎప్పటికీ కూడా వాళ్ళ కోణంలో ఆలోచించడం వల్లనే ఇప్పుడు నేను నవ్వుకోగలుగుతున్నా. ఆ టైంలో నేను కూడా ఆవేశానికి గురై ఉంటే ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది కదా, అరే పాపం ఆయన వెతికి అలసిపోయాడేమో, ఈ అడ్రస్ కనుక్కోలేకపోతున్నాడు, అందువల్ల ఆయనకు చిరాకు కోపము కలిగినట్టున్నాయి అనేటటువంటి భావన ఎక్కడి నుంచి వచ్చింది నాకు, ఆయన కోణం నుంచి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం వల్ల. కాబట్టి ఎంపతి అనేది ఎప్పటికీ కూడా చాలా 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 ముఖ్యమైన లక్షణం అండి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. 6 సంఖ్య తెలుసు కదా మీకు, 6 సంఖ్యని నేల మీద రాసి, పెద్దగా నేల మీద పెద్దగా 6 సంఖ్యను రాసి మీరు ఇటువైపు నుండి నిలబడి చూస్తూ ఉంటే మీకు అది 6 లాగే కనిపిస్తుంది. ఒకసారి అటువైపు వెళ్ళి చూడండి, అది మీకు 9 లాగా కనిపిస్తుంది. ఇంకొక మిత్రుడు వచ్చి అటువైపు నిలబడ్డాడు అనుకుందాం, మీరేమో దాన్ని 6 అంటున్నారు, అవతల ఉన్న వ్యక్తి దాన్ని 9 అంటున్నాడు. మీ ఇద్దరు ఎవరి పట్టు వారు వీడక నాదే కరెక్ట్ నాదే కరెక్ట్ అనే రకంగా మీరిద్దరు పంతానికి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. సో దీనికి పరిష్కారం ఏంటి? ఎదుటివారి కోణంలో మనల్ని మనం ఉంచుకొని ఎదుటివారి కోణంలో దూరిపోయి, అన్ని తెలుగు నాది ఆంగ్లానికి సరైన ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తున్నానండి, థింకింగ్ ఇన్ ద షూస్ ఆఫ్ అదర్స్కి. సో మామూలు తెలుగులో చెప్తాను. సో ఎదుటి వారి కోణంలో మనం, వాళ్ళ పొజిషన్లో మనం నిలబడి మనం వాళ్ళ కోణంలో ఆలోచించటం మొదలు పెడితే మనము వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం, వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఇబ్బంది, వాళ్ళ కష్టం, వాళ్ళ సుఖం అన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఎప్పటికీ కూడా మనము వీడకూడని ఒకే ఒక లక్షణం మన విజయానికి మొదటి మెట్టు అని చెప్పుకోవచ్చు, ఎంపతి అండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్ కూడా అంతే. అతను ప్రశ్నల్ని తన కోణంలో ఆలోచించి చెప్పాడు అనుకుందాం, ఇబ్బందే కదా. ఇంటర్వ్యూవర్ కోణంలో మనం ఆలోచించడం మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ ఇయర్స్ వుడ్ యూ లైక్ టు వర్క్ ఇన్ అవర్ కంపెనీ అనేది ప్రశ్న ఇంత సూటిగా అడగరు సాధారణంగా. వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటారు. అంటే 5 ఏళ్ల తర్వాత నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావు? అంటే దీన్ని మన కోణంలో నుంచి చూస్తే ఏకాఏకిన, ఓహో నేను 5 ఏళ్ల తర్వాత ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అని అడుగుతున్నాడైనా, ఆ ఏముందండి అని చెప్పేసి టకటక సమాధానం చెప్పటం మామూలు ఎవరైనా చేసే పని. కానీ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాడు, ఈ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచించడం మొదలు పెడితే, ఇది ఈ ప్రశ్నకి సరైన సమాధానం మనం చెప్పగలిగే వెసులుపాటు కలుగుతుంది. ఒకసారి ఆలోచించండి, అసలు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతారు ఇంటర్వ్యూలో? 5 ఏళ్ల తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకుంటున్నారు? వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 ఇయర్స్? అంటే ఈ ప్రశ్న వెనుక ప్రధానమైన ఆందోళన ఒక కంపెనీ ప్రతినిధి నుంచి, ఇంటర్వ్యూ నిర్వహించే ప్రతినిధి నుంచి ఉన్నటువంటి ప్రధాన ఆందోళన ఏంటయ్యా అంటే, బాబు నువ్వు మా కంపెనీలో ఎక్కువ కాలం పనిచేస్తావా, లేకుంటే నీ దారి నువ్వు చూసుకుంటావా, మేము ఇచ్చిన ట్రైనింగు అవన్నీ తీసుకొని ఆ తర్వాత చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతావా అంటే ఒక అభద్రత. కంపెనీ వారి కోణంలో నుంచి ఈ ప్రశ్న వెనుక ఉన్న భయం, ఆందోళన, అభద్రత, ఇబ్బంది మనకు ఆ ప్రశ్నలో అర్థమవుతుంది. అప్పుడు మనం చెప్పాల్సిన సమాధానం, మీ జీవితంలో మీరు స్థిరత్వంతో కొనసాగించిన ప్రాజెక్టులు, స్థిరత్వాన్ని మీరు చూపించినటువంటి సందర్భాలు ఏకరువు పెడుతూ, ఇది నా తత్వం అండి, మొదటగా వచ్చే ఉద్యోగం ఇది, పైగా నాకు, నేను దీన్ని స్థిరంగా చేసుకుంటాను, నేను దీనిలో ఎక్కువ సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను అనేటటువంటి భరోసాని మీరు మీ సమాధానం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏం చెప్పాలి? సార్, డెఫినెట్లీ ఐ కుడ్ క్లియర్లీ విజువలైజ్ ఇన్ మై ఐస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ ఓన్లీ ఆఫ్టర్ ఈవెన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఐ విల్ బి గెటింగ్ అట్లీస్ట్ 2 ఎలివేషన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అంటే నేను 5 ఏళ్ల తర్వాత ఇదే కంపెనీలో ఉన్నట్టుగానే నాకు బలంగా అనిపిస్తోందండి, ఈ ప్రాసెస్లో నేను కనీసం అంటే ఒక 2 ప్రమోషన్లు కూడా నేను పొందగలను అనేటటువంటి విశ్వాసం నాకుంది. అదే అనమాట. అంతేగాని 5 ఏళ్ల తర్వాత మరి ఎట్లాగండి మనమేం చెప్తాం, ఏమవుతుంది, ఇవాళ రాత్రి మా ఇంట్లో ఏం కూర వండుతారో అని నాకు తెలియదు, 5 ఏళ్ల తర్వాత నేను ఎక్కడుంటానో, ఏం చేస్తానో ఎలా చెప్పగలను అని చెప్పేసి సమాధానం చెప్పామనుకోండి, అది బాధ్యతారాహిత్యంతో కూడిన సమాధానమే కాకుండా అది మన కోణంలోనే మనం పరిస్థితులను విశ్లేషించటం అనమాట. అంటే ఎదుటివారి భయాన్ని, ఎదుటివారి ఆందోళనని, ఎదుటివారి ఇబ్బందిని మనం ఎప్పుడైతే అర్థం చేసుకొని తదనుగుణంగా మనం మాట్లాడే విధానాన్ని మనం మార్చుకుంటూ వెళ్ళామనుకోండి, మన జీవితం నందనవనమే కదా. సో ఇది సాఫ్ట్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఈ ఎంపతి అనేది మొదటి మెట్టు. ఇక మీకు ఇంకొక చిన్న సందర్భం ఒకటి చెప్తానండి. నేను ట్రైనర్ అని చెప్పాను కదా, సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ రంగంలో నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. ఒక సందర్భంలో నేను క్లాస్లో ఉన్న 30 25 మంది, 30 పిల్లల మంది ఉంటారు స్టూడెంట్స్, ట్రైనీస్, అంటే వీళ్ళంతా కూడా ప్రొఫెషనల్స్, కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసే ప్రొఫెషనల్స్ అనమాట. మీరు కూడా వాళ్ళలో ఒకరిలో ఒకరుగా కూర్చొని ఉన్నట్టు ఊహించుకోండి. నేను ఇటీవల కండక్ట్ చేసిన ఒక యాక్టివిటీ మీకు చెబుతున్నాను అనమాట. అందరి చేతికి ఒక ఎనవలప్ ఇచ్చాను. ఆ ఎనవలప్ అందరికి చేతులకు అందే వరకు మొదట అందుకున్న వాళ్ళని ఓపెన్ చేయొద్దు అని చెప్పాను. సో ప్రతి ఒక్కరి చేతికి ఒక ఎనవలప్, తెల్లటి కవర్ ఎనవలప్ ఇచ్చాము. అందరి చేతిలోకి ఎనవలప్స్ అందించిన తర్వాత ఇక మీరు ఎనవలప్స్ ఓపెన్ చేయవచ్చు అని చెప్పాను. ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఎనవలప్ అన్నాను కదా, ఆ ఎనవలప్ ఓపెన్ చేసి వారు తీసి చూస్తే అందులో ఒక తెల్ల కాగితం, A4 సైజ్ తెల్ల కాగితం. ఆ తెల్ల కాగితం మధ్యలో బ్లాక్ మార్కర్తో ఆ కాగితానికి మధ్యలో ఒక చుక్క, నల్లటి చుక్క ఇది అనమాట ఉన్నది. సో ఇప్పుడు వాళ్ళకేం అర్థం కాలేదు, తమకు సరైన పేపరే వచ్చిందా లేదా అని కంగారు పడి ప్రతి ఒక్కరూ తమ అటు ఇటు చూశారు, తమ పక్కన ఉన్న ఇతర పార్టిసిపెంట్స్ పేపర్లలో, అందరి పేపర్లు కూడా అలాగే ఉన్నాయి. ఒక A4 సైజ్ పేపరు, ఆ పేపర్ మధ్యలో ఒక నల్లటి చుక్క. మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళలో ఒకరిని లేపి, అబ్బాయి ఆ పేపర్లో ఆ పేపర్ గురించి ఒక 4 వాక్యాలు చెప్పు అన్నా. 4 వాక్యాలు చెప్పేదానికి ఏమని సార్, ఈ తెల్ల పేపర్ మధ్యలో ఒక నల్లటి చుక్క ఉంది. ఇంచుమించు అతనే కాదు ఆ రూమ్లో ఉన్న అందరూ కూడా అదే సమాధానం చెప్పారన్నమాట. అంటే ఏంటి, A4 సైజ్ కాగితంలో మధ్యలో ఉన్నటువంటి నల్లటి చుక్క మీదకి వారి అందరి దృష్టి కూడా వెళ్ళిందన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, మీరు కూడా ఆ పార్టిసిపెంట్స్లో ఒకరు అని అనుకోండి, మీ సమాధానం ఏంటి? ఇంచుమించు అదేనండి అంటారా? ఓకే, సంతోషం, అది ఎవరైనా కూడా అలాగే చెబుతారు. కానీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఆ పేపర్ మొత్తం తెల్లగానే ఉందండి, ఆ పేపర్ మధ్యలో ఒక నల్లటి చుక్క ఉన్నమాట వాస్తవం. బ్లాక్ మార్కర్తో ఒక డాట్ పెట్టాం, కానీ అంత పేపర్ అంతా కూడా 99% ఆఫ్ ద పేపర్ తెల్లగా ఉంది. కానీ అంత 1% కన్నా కూడా తక్కువ స్థానాన్ని ఆ నల్లటి మచ్చ ఆక్రమిస్తుంది. కానీ అందరి దృష్టి కూడా ఆ నల్లటి మచ్చ మీదకే వెళుతుంది. దీన్ని బట్టి మనము ఎన్ని రకాలుగా అయినా విశ్లేషణ చేసుకోవచ్చండి. అంటే ఏంటంటే, మనము ఎంత చక్కటి ప్రవర్తన కలిగి ఉన్నా, మనకు ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎన్ని విజయాల్ని మనం సాధించినా, మనలోని ఒక లోపం, మనలోని ఒక చిన్న ఇబ్బంది ఏదైతే ఉందో అదే ఎదుటి వారి కళ్ళకి మొదటగా కనిపిస్తుంది. కాబట్టి మనం దీన్ని రెండు రకాలుగా అన్వయం చేసుకోవచ్చు. ఎదుటివారు చెప్పే సలహాలలో మనకు పనికొచ్చే విధమైనటువంటి సలహా ఉంది, మన కెరియర్ పట్ల కానీ లేదా మన వ్యక్తిత్వ నిర్మాణం విషయంలో కావచ్చు, మన ప్రవర్తన పరమైనటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళు చెప్పేటటువంటి సలహాలలో మీకు ఉపయోగకరంగా ఉన్నవి అని అనిపించినవి మీరు ఖచ్చితంగా వాటిని నేర్చుకోవాలి, వాటిని మీరు అమలు చేయాలి, ఇందులో ఎటువంటి సందేహము లేదండి. కానీ ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోండి, మీరు మార్చుకోలేని అంశాలు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి సహజంగానే జుత్తు కాస్త పల్చగా ఉంటుంది, అంటే ఇంచుమించు బట్టతల. అతను అందంగా ఉంటాడు, కెరియర్ పరంగా చాలా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నాడు, మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు, అన్ని విధాలా అతను విజేతగా ఉన్నాడు. కానీ అతడి గురించి 4 ముక్కలు చెప్పండి అని మనం ఎవరినైనా అడిగితే అతని మొదటిగా వారు చెప్పేది, ఆయన అండి బట్టతల ఆయనే కదా మీరు అడిగేది అని మొదలు పెడతారు బహుశా. అంటే ఏంటంటే, మనకు సహజంగానే సమాజం యొక్క దృష్టి మన యొక్క లోటుపాట్లు, మన యొక్క లేమి, అంటే దీన్ని లెక్కున అని అనొచ్చు, వీటి మీదకే మన ఎదుటి వారి దృష్టి పోతుంది అన్నమాట. ఈ విధమైనటువంటి నిర్హేతుకమైన సూచనలు, నిర్హేతుకమైనటువంటి అబ్జర్వేషన్స్కు మీరు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక సూచన అండి. మీకు ఉపయోగ వినదగునెవ్వరు చెప్పిన ఉన్నది కదా, మనకు శతకకారుడు చెప్పాడు కదా, వినదగునెవ్వరు చెప్పిన, వినినంతని వేగుపడక. ఆ విధంగా వాళ్ళు చెప్పిన వెంబడే మనం కంగారు పడిపోయి మనం దిగులు పెట్టేసుకొని బాధపడాల్సిన అవసరం లేదు. అది నిజంగానే ఉపయోగకరమైన సలహా అయితే తక్షణమే దాన్ని అమలు చేయవచ్చు. మనం ఏమి చేయలేని అంశాలు కొన్ని ఉంటాయి, అవి వాటిని గురించి మనము తక్కువగా ఆలోచించటమే మేలు. మనం సమాజాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం కూడా చేయాల్సి వస్తుంది. అదేంటండి అలా అనేశారు అంటారా? ఒక ఇక్కడ ఒక చిన్న కథ చెప్తానండి మీకు. ఒక కప్ప, ఇది చెవిటి కప్ప అనమాట. అదేంటి సార్ కప్పల్లో చెవిటి కప్పలు ఉంటాయా అని అడగకండి, ఒక కథ ఇది. ఉదాహరణ నేను ఒక పాయింట్ని ప్రూవ్ చేసేదానికి సహాయం తీసుకోవడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను అనమాట. ఒక కప్ప, అది చెవుడు దానికి. దానికి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఒక పెద్ద మర్రి చెట్టు ఉందన్నమాట, అది ఆ కప్పలన్నీ ఉండే ఒక చెరువు పక్కన. ఆ మర్రి చెట్టును ఎక్కాలి అనేటటువంటి ఆలోచన వచ్చింది ఆ కప్పకి. ఇంకా ఏముంది, ఆలోచన రావటమే ఆలస్యం. అది చకచక మర్రి చెట్టును ఎక్కే ప్రయత్నం చేస్తుంది. ఆ చెరువులో మిగతా కప్పలన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చప్పట్లు చరుస్తూ, ఏ ఏ విను విను, చెట్టు ఎక్కితే పడిపోతావు, చెట్టు ఎక్కడం మనం ఇంటా వంట లేదు, మన కప్పల జాతికే అది అప్రతిష్ట, చెట్టు ఎక్కద్దు అనే రకంగా దాన్ని అవి నిరాశపరచడం మొదలుపెట్టేది. కానీ చెప్పాను కదా ఈ కప్ప చెవిటిదని, అది వాటిని ఏమి పట్టించుకోకుండా చకచక చకచక ఆ మర్రి చెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి చుట్టూ ప్రపంచాన్ని ఒకసారి చూసి ఆ విజయ గర్వంతో చెట్టు దిగి మళ్ళా కిందికి తన సాటి కప్పల దగ్గరికి వచ్చింది. అవన్నీ కూడా బుద్ధి ఉందా లేదా నీకు, మేము వద్దు మరో అని చెప్తుంటే కూడా ఎందుకు అట్లాగా వెళ్ళావు అంటే, ఓహో మీరు వద్దన్నారా, మీరంతా అట్లా చప్పట్లు కొడుతూ ఉంటే నన్ను అభినందిస్తూ ఉన్నారనుకొని మరింత ఉత్సాహంతో ముందుకెళ్ళాను అని చెప్పిందట ఆ కప్ప. అంటేనండి ఈ ఉదాహరణ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన లక్ష్యం పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మనం అందుకోవలసిన గమ్యం, మనం చేరుకోవలసినటువంటి గమ్యం పట్ల మనకు ఎప్పుడైతే క్లారిటీ స్పష్టత ఉందో, అప్పుడు తెలిసి తెలియక నిరాశపరిచే వారిని పట్టించుకోవద్దు. అదేవిధంగా అంటే ప్రతి ఒక్క మాటకు ఒక ఎక్సెప్షన్ ఉంటుందండి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేటటువంటి సలహాలు, మీ మంచి కోరి ఎవరైనా ఇచ్చేటటువంటి సలహాలు మీరు సహృదయంతో స్వీకరించి వాటిని మీరు ఆచరణలో కూడా పెట్టాలి. అంటే వినదగునెవ్వరు చెప్పిన వినినంతని వేగుపడక. అంటే ఏంటంటే ఎవరు ఏ సలహా ఇచ్చినా కూడా వినండి. లిజనింగ్ ఈజ్ ఆల్సో ఎ స్కిల్ అండి, వినటం కూడా ఒక కళ. వినండి, ఆ తర్వాత యోచించండి అది ఎంత మేరకు మనకు ఉపయోగపడతాయి. సమాజం అన్నాక అన్ని రకాల వ్యక్తులు ఉంటారు కదా, సో కాబట్టి అది మనకు ఏ మేరకు ఉపయోగపడుతుంది, అది ఎంత మాత్రము సత్యం అనేది మీరు తెలుసుకొని, అది మీకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది అనేది మీరు అనాలిసిస్ చేసుకొని ఆ తర్వాత ముందుకెళ్ళటమే విజేతల ప్రధాన లక్షణం అనమాట. సో మనం ఇప్పుడు ఒక చిన్న విరామం తర్వాత మరలా కూడా మనము మాట్లాడుకుందామండి. విజయం మీదే మైండ్ మీడియా వారి విజయం మీదే కార్యక్రమంలో నేను మీ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ రాయపెద్ది వివేకానంద్.
అద్భుతుడు శ్రీ వెంకటాద్రి మీద మీదే అచ్యుత అచ్యుత శరణం నవో మనసా
అచ్యుత అచ్యుత శరణం నవో మనసా
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపి మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా వారి విజయం మీదే కార్యక్రమంలో 2వ అంకానికి ఇవాళ మీ అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు తెలుసుకోబోతున్న అంశం చాలా చిత్రమైనటువంటి అంశం అండి. ఒక ఉదాహరణ ఒకటి చెప్పి ప్రారంభం చేస్తాను. ఒక దర్శకుడితోటి ఇంటర్వ్యూ ఇటీవలే చూశాను, ఆ సినిమా దర్శకుడితో ఇంటర్వ్యూ ఇది. ఆ సుకుమార్ గారు అంటే మీకు తెలుసు కదా, ఆర్యా, ఆర్యా 2, అదేవిధంగా ఇటీవలి రంగస్థలం మూవీ ఇవన్నీ తీసినటువంటి సుకుమార్ గారు. చాలా చక్కటి ఇంటర్వ్యూ అది. అందులో ఆయన చెప్పిన ఒక అంశం చాలా మంచిగా అనిపించింది నాకు. ఏంటి అంటే, నేను సాధించిన విజయాలన్నిటి పట్ల నేను తృప్తిగా ఉన్నాను, కానీ నేను నెక్స్ట్ తీయబోయే సినిమా మరింత మరింత బాగా ఉండాలి అని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంటే చూడండి, దీనిలో తృప్తి అనేది కూడా ఉంది, ఇంకా బాగా చేయాలి అనేటువంటి తపన కూడా ఉంది. ఇదే విధమైనటువంటి తపన విజేతలందరిలో కూడా కనిపిస్తూ ఉంటుందండి. సినిమా దర్శకుల విషయంలోనే తీసుకుంటే రాజమౌళి గారు ఇప్పటిదాకా అపజయం అన్నది ఎరగని దర్శకుడు. కారణం ఏమిటి అనేది విశ్లేషిస్తే, నా ఇదివరకటి విజయానికన్నా మరింత గొప్ప విజయం నేను సాధించాలి అనేటటువంటి తపన. కానీ ఇందులో ఒక సూక్ష్మమైన అంశాన్ని మనం విస్మరించకూడదండి. మనము మన పట్ల మనము సంతృప్తులుగా ఉండాలి. అంటే మనం సాధించిన విజయం అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, మన విజయం పట్ల మనము మొదటగా తృప్తిగా ఉండాలి. మనం ఏ రోజు చేసే పనైనా సరే గంట క్రితం మీరు చేసిన పని ఒకసారి సమీక్షించుకొని, ఆ వెరీ గుడ్, నేను సరైన మార్గంలోనే ఉన్నాను, నేను ఫలానా సాధించాను అనే విధంగా మిమ్మల్ని మీరు శభాష్ అనే మీ భుజాన్ని మీరు చరుచుకునేటట్టుగా మీ మానసిక స్థితి ఉండాలి. అంటే మీరు ఒక పని మొదలు పెడితే కాస్త కొన్ని నిమిషాల తర్వాత ఆ పనిని సమీక్షించుకోవాలి. దీనికి ఒక సూత్రం చెప్తానండి. ఇది 15x24x7 అనేటటువంటి సూత్రం. అంటే ఏమిటి అంటే, మీరు పని చేస్తూనే ఉండాలి. మీరు పని చేస్తూ ప్రతి 15 నిమిషాలకి ఒకసారి మీ పనిని సమీక్షించుకోవాలి. కరెక్ట్గానే చేస్తున్నానా, నేను సరైన మార్గంలోనే ఉన్నానా అని. ఆ తర్వాత మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి, ఎస్ నేను సరైన మార్గంలోనే ఉన్నాను, నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తూ ఉన్నాను. తృప్తి అనేది ముఖ్యమండి. ఇందాక నేను చెప్పింది అదే అనమాట. సో ప్రతి 15 నిమిషాలకి ఒకసారి, ఆ తర్వాత 24 అన్నాను కదా, అది బై ద ఎండ్ ఆఫ్ ద డే, అంటే రోజుకు ఒకసారి పునశ్చరణ. మీరు ఆ రోజంతా ఏం చేశారు, మీరు ఎంచుకున్న లక్ష్యాల దిశగా మీ ప్రయాణం ఎంత మేరకు సాగింది. మీరు ఒక గోల్ పెట్టుకుని ఉంటారు, ఆ గోల్ వైపుకు మీరు ప్రయాణం చేస్తున్నారు. మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవాలన్నమాట, సమీక్ష. ఓకే, 24 గంటల తర్వాత మీరు ఇవాళ అనుకున్న లక్ష్యాలని మీరు సాధించారా, రాత్రి పడుకోబోయే ముందు ఒకసారి మీరు ఆ రోజును మొత్తము కూడా రీకాపిచులేషన్, పునశ్చరణ చేసుకుని అందులో మీరు ఆనందపడాల్సిన అంశాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అభినందించుకోవాలండి. మీ భుజం మీరు చరుచుకోవాలి, ఎస్ ఐ డిడ్ ఇట్, ఐఎమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మీకు మీరే ఒక ప్రేరణ, మీకు మీరే ప్రేరణ ఇచ్చుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా అంశాలు మీరు అనుకున్నవి చేయలేకపోయిన పక్షంలో కానీ, లేదా కొన్ని పనులు చేయకుండా మిస్ అయి ఉంటే కానీ, మీకు మీరు మీకే మీరు ఒక క్రిటిక్, అంటే ఒక విమర్శకుడిగా కూడా ఉండాలి. ఓకే, ఇవి రేపు చేద్దాం. సో రేపు రాయాల్సిన పనులు, థింగ్స్ టు డూ టుడే, రేపటికి సంబంధించింది మీరు ఈ రోజే రాసుకోవాలి. రాత్రి రాసి పెట్టుకున్నారు, ఆ తర్వాత ఇవాళ అనుకుని కూడా చేయలేకపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాధాన్యత క్రమంలో అవి రేపటికి రాసి పెట్టుకోండి. మళ్ళా కూడా ఇదే విధమైనటువంటి ప్రయాణం కొనసాగుతుంది. ఇంకోటి 7 అని చెప్పాను కదా, 15x24x7. ఈ 7 ఏంటయ్యా అంటే, ఒక వారం తర్వాత మీరు సాధించినటువంటి విజయాలు, మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు సమీక్ష చేసి మీరు ఎంత మేరకు అభివృద్ధి సాధించారు. సో మీరు సాధించిన విజయాలు ఏవైనా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి, మీకు మీరే సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు మీ యొక్క విజయాల వల్ల మీరు ఏదైతే ఆనందం పొందుతారో ఆ ఆనందం మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుందండి. అంతేకాని కొంతమంది చూసే ఉంటారు, మీరు నిరాశ నిస్పృహ అనేది అనని కానీ వాళ్ళకు తృప్తి అనేది ఉండదు. అంటే ఇంకా చేయాలి, ఇంకా సాధించాలి, ఇంకా చేయాలి, ఇది వేస్ట్, నేను సాధించిందంతా కూడా వృధా, ఇంకా గొప్ప గొప్ప విజయాలు సాధించాలి అని చెప్పేసి వాళ్ళకు ఏ క్షణంలో కూడా తృప్తి అనేది ఉండదన్నమాట. దానివల్ల వాళ్ళు ఒక మర మనిషి లాగా తమకు తామే ఒక విధమైనటువంటి కష్టాన్ని కలిగించుకుంటూ ఏ విధమైనటువంటి తృప్తి లేకుండా ఒక మిషన్ లాగా పనిచేస్తూనే ఉంటారు. దీనివల్ల ప్రొడక్టివిటీ దెబ్బతింటుందండి. మీరు జీవిత సారాన్ని అనుభవించాలి. అంటే నేను గమ్యాన్ని అందుకున్న తర్వాతనే ఆనందిస్తాను అనేది అంత మంచి మానసిక స్థితి కాదు. ప్రయాణం కూడా ఆనందించాలండి. గమ్యాన్ని చేరుకున్నాక ఎలాగో ఆనందిస్తారు, కానీ ఆ గమ్యం దిశగా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. సో దీన్నే లివ్ ఇన్ ద ప్రజెంట్ అంటారు. అంటే మీరు మీ గమ్యం వైపుకు వెళుతూ ఉన్నారు, గమ్యం ఎంత ముఖ్యమైందో ఆ గమ్యం దిశగా మీ ప్రయాణం కూడా అంతే ముఖ్యమైనదన్నమాట. మీరు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి, ఎన్నటికీ మర్చిపోవద్దండి. ఆ తర్వాత మీకు చెప్పబోయే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కాంప్లసెన్సీ అనేటటువంటి పదం వినే ఉంటారు మీరు. అంటే ఒక విధమైన ఎలాగా చెప్పాలి అంటే, ఓకే అన్నీ సాధించేసాను, తృప్తికి ఎక్స్ట్రీమ్ అండి ఇది చాలా భయంకరమైన అంశం, జాగ్రత్తగా వినాలి మనం. ఇప్పుడు మీరు ఒకరోజు సమీక్ష చేసుకున్నారు, అవాల్టి సాయంత్రమో లేకుంటే వారం తర్వాతనో లేకుంటే 15 నిమిషాలకు ఒకసారి ఇందాక చెప్పినట్టు చెప్పాను కదా, 15, 24, 7 15 నిమిషాలకు ఒకసారి సమీక్ష, 24 గంటలకు ఒకసారి సమీక్ష, 7 రోజుల తర్వాత ఒకసారి సమీక్ష చేసుకున్నారు. ఈ సమీక్షలు చేసుకోవటంలో భాగంగా ఏదో ఒక దశలో మీరు టోటల్గా ఆ తృప్తి పడిపోయి అబ్బా నేను సాధించాల్సినంత సాధించేశాను, ఇంకా నాకు ఏం నేను చేయాల్సిన పని లేదు అనే రకంగా మీరు అనుకొని మీరు చేయాల్సిన పనులు ఆపేసేంత స్థాయిలో మీకు తృప్తి మీరు కలిగించుకుంటున్నారు మీకు మీరు అనుకోండి, అది చాలా భయంకరమైన పరిణామం. తృప్తి లేకుండా ఒక యంత్రంలాగా పనిచేయటం ఎంత తప్పో, అన్నీ సాధించేసేసాను నేను ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు అని అనుకొని ఇక ఏ పని చేయకుండా ఉండటం కూడా అంతే తప్పు. కాబట్టి ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి సూక్ష్మమైన ఆ తేడా మీరు అర్థం చేసుకొని మీ యొక్క విజయం వైపు పయనం కొనసాగిస్తారని ఆశిస్తాను. వచ్చే వారం ఇలాగే మనం మరికొన్ని మన విజయానికి ప్రేరణ కలిగించేవి, ఉత్ప్రేరకాన్ని కలిగించేవి మనము తెలుసుకుందామండి. వింటూనే ఉండండి, మన భారత కాలమాన ప్రకారం మన మై ఇన్ మీడియా వారి విజయం మీదే కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం 4:30 ప్రసారం అవుతుంది. ఈ దిందులో ఈ కార్యక్రమంలో మీ విజయానికి సంబంధించిన ఆ చిట్కాలు సూచనలు, నా అనుభవం నుంచి నేను తెలుసుకున్నవి, పెద్దల నుంచి నేను కనుక్కున్నవి, నేను మా విద్యార్థులతో నేను ఇంటరాక్ట్ అవుతూ ఉండగా జరిగిన అనేక అనేక తమాషా సంఘటనలు అన్నీ కూడా నేను మీతో పంచుకుంటూ ఉంటాను. వింటూనే ఉండండి, విజయం మీదే కార్యక్రమం మైండ్ మీడియా వారి విజయం మీదే ప్రతి శుక్రవారం భారతీయ కాలమాన ప్రకారం సరిగ్గా సాయంత్రం 4:30. వచ్చే శుక్రవారం మళ్ళా కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ రాయపెద్ది వివేకానంద్.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised. Advised.